जय गुरुदत्त। చాతుర్మాస్య వ్రత దీక్షలో ఈరోజు నుండి మనం భాగవతంలో 8వ స్కంధం భక్తులకి చాలా రుచికరమైన స్కంధం ధర్మార్థ కామమోక్షాల్ని బోధించే స్కంధం జయలక్ష్మీమాతకి మన అప్పాజీకి చాలా ఇష్టమైన స్కంధం అటువంటి 8వ స్కంధాన్ని గురించి మనం ఈరోజు నుండి అష్టమ చాతుర్మాస్యం కనుక 8 రోజుల పాటు మాట్లాడుకోబోతున్నాం. సంధ్యా సమయంలో భాగవతాన్ని గురించి చర్చించటం, భాగవతాన్ని అర్థం చేసుకోవటం, భాగవతాన్ని గురించి మాట్లాడటం ఎంతో అదృష్టం, ఎంతో భాగ్యం. అటువంటి భాగ్యం మన నూజివీడు దేవదేవ దత్తక్షేత్రానికి, క్షేత్రం ద్వారా మనకందరికీ కూడా అబ్బింది. ఇటువంటి అవకాశాన్ని మనకందరికీ కలిగించిన సద్గురుదేవులు పూజ్యశ్రీ స్వామిజీ వారి పాదారవిందాల్లో సాష్టాంగ వందనాలు చేస్తూ మీ అందరి తరఫున మీకందరికీ ఆ భాగవత శ్రవణ ఫలం సంపూర్ణంగా అందని అని సందర్భంగా చెప్తూ, భాగవతమంతా జ్ఞాన సముద్రం, ఆనంద సముద్రం. దత్తాత్రేయ స్వామిని జ్ఞానసాగర అని పిలుస్తాం మనం. పిబత భాగవతం రసమాలయం, రసం మన నూజివీడి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే రసాల మామిడి పండు, రసాలు తెలుసు కదా, రసాలు అన్ని రసాలు ఈ భాగవత రసంలో ఉన్నాయి. అటువంటి భాగవతాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. విద్యావతాం భాగవతే పరీక్ష, విద్వాంసులు కూడా భాగవతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు, ఎందుకంటే భాగవతం సమస్త శాస్త్రాల సారం, సమస్త ఉపనిషత్తుల సారం, మన జీవితానికి గమ్యాన్ని చూపించే శాస్త్రం, జీవిత పరమ లక్ష్యాన్ని మనకు బోధించే శాస్త్రం. అందుకనే మనమందరం భాగవతాన్ని అర్థం చేసుకోవాలి, చదవాలి. భక్తితో పాటుగా భక్తిగా మనం కథలు వింటాం, హరికథలు శ్రవణ చేస్తాం, చాలా మంచిది. విని ఆ విన్న కథనంతా కూడా ఆ ఆలయానికో ఆ ఫంక్షన్ హాల్కో సమర్పణ చేసి వెళ్ళిపోకుండా చెవుల్లో నుంచి ధారగా పడ్డ ఆ రసాన్ని, ఆ అమృతధారని హృదయం వరకు తీసుకెళ్ళి ఆ హృదయంలో దాన్ని నిలిపి శాశ్వతంగా మనన చేస్తూ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి మనం. అలా ఆచరింపజేసేవాడే సద్గురు. ఆ సద్గురు సమక్షంలో మనమందరం భాగవతం యొక్క 8వ స్కంధాన్ని మాట్లాడుకోబోతున్నాం. కృష్ణాయ వాసుదేవాయ, కృష్ణాయ వాసుదేవాయ, హరయే పరమాత్మనే, హరయే పరమాత్మనే, ప్రణతక్లేశనాశాయ, ప్రణతక్లేశనాశాయ, గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః. కృష్ణం కమలపత్రాక్షం, కృష్ణం కమలపత్రాక్షం, పుణ్యశ్రవణకీర్తనం, పుణ్యశ్రవణకీర్తనం, వాసుదేవం జగద్యోనిం, వాసుదేవం జగద్యోనిం, నౌమి నారాయణం
హరిం నౌమి నారాయణం హరిం నౌమి నారాయణం హరిం జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషభిస్తత్క్షణాత్ నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః ముహురహో రసికాః భువి భావుకాః.
సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః, ఎవరు భాగవతాన్ని వింటారో వెంటనే వాళ్ళ హృదయంలోకి కృష్ణ పరమాత్మ దిగిపోతాడట. అది భాగవత ఫలం చెప్తాను. ఏమిటి ఫలం భాగవతం వింటే? వెంటనే ఆ కృష్ణ పరమాత్మ సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభిస్తత్క్షణాత్, వెంటనే వచ్చి హృదయంలో ఉండాలి ఆ పరమాత్మ. బయటెక్కడో కాదు, బయట ఉన్న పరమాత్మని హృదయంలో నింపడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే జీవితం, అందుకే మంచి అవకాశాన్ని ఇచ్చాడు పరమాత్మ మనకి. మనం చేసే అన్ని కర్మలు చేస్తూ, అన్ని కర్మల్ని ఆచరణ చేస్తూ, దేన్ని తప్పించుకోకుండా అన్ని కర్మల్లో ఉంటూ కూడా ఆయన్ని ధ్యానం చేయటం, ఆ మార్గాన్ని మనకి భాగవతం ఉపదేశిస్తుంది. ఎవరిని కర్మలు మానేసేమని చెప్పలేదు. మనమందరం కూడా సాధారణమైన జీవితాన్ని నడుపుతున్న వాళ్ళం, కానీ ఆ సాధారణమైన జీవితంలోనే అసాధారణమైన తత్వాన్ని పొందాలి. అందుకోసం భాగవతాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఆ భాగవతంలో ఎందుకు భాగవతాన్ని చదవాలి మనం? భాగవతం చదవటం వల్ల ఏమిటి ఉపయోగం? చదవకపోతే ఏమిటి హాని అనే రెండు విషయాల్ని ఆయనే సూత మహర్షికి ఉపదేశం చేస్తున్నారు. బాధరాయణి, శుకావధూత, శుకయోగి, సద్గురు, ఆ సద్గురు ఋషులకందరికీ ఉపదేశం చేస్తున్నారు. భాగవతం చదవటం వల్ల ఏమవుతుంది, చదవకపోతే ఏమవుతుంది, ఎందుకు చదవాలి భాగవతం, ఎందుకు పారాయణ చేయాలి, ఎందుకు సాయంకాల సమయంలో భాగవతాన్ని చర్చ చేయమని చెప్తారు అనే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్తున్నారు.
తరవః కిం న జీవంతి భస్రాః కిం న శ్వసంత్యుత. తరవః కిం న జీవంతి, చెట్లు బతకటం లేదా? చెట్లు బతుకుతున్నాయి, వందలేళ్ళు, 200-300 సంవత్సరాలు బతుకుతున్నాయి. మనము అలాగే బతుకుతున్నాం. చెట్లలాగా ఉండి వెళ్ళిపోతే ఏమిటి ప్రయోజనం? తరవః కిం న జీవంతి భస్రాః కిం న శ్వసంతి.
ఆ సువర్ణకారులు, బంగారాన్ని తయారు చేసేవాళ్ళు, ఆ తిత్తి, గాలి తిత్తి పట్టుకుని ఆ తిత్తితో గాలిని నింపుతూ ఉంటారు. భస్త్రిక అంటారు దాన్ని, గాలిని నింపే ఒక సాధన. ఆ సాధన కూడా ఇలా ఇలా కొడుతున్నప్పుడు గాలి వదులుతోంది, గాలి తీసుకుంటోంది, అది ఊపిరాడుతోంది, మనం ఊపిరాడుతున్నాం. ఏమిటి ఉపయోగం? మనం అలా అయిపోతామా? ఆ సంచిలాగా అయిపోతామా? గాలి సంచిలాగా కాకూడదలా.
నఖాదంతి నమేహంతి కిం గ్రామ పశవోపరే.
గ్రామ పశవః
అంటే మనకు ఉపదేశం చేయటం కోసం కొంచెం ఆయన ఉగ్ర రూపాన్ని ధరించినట్టుగా కనిపిస్తున్నాడు. సద్గురువుకి కోపం లేదు, కానీ అలా కనిపిస్తున్నాడు ఆయన. అలా బోధన చేస్తే మనకు గుర్తుంటుంది, అందుకనే బోధన చేస్తున్నాడు ఆయన. నఖాదంత్ నమేహంత్ గ్రామ పశువ, కుక్కలు కూడా తింటూ ఉన్నాయి, కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. అలా మనం అయిపోకూడదు, అందుకనే భాగవతాన్ని చదవాలి.
శ్వవిడ్వరాహోష్ట్రఖరై సంస్తృత పురుష పశు నయత్ కర్ణ పథోపేతో జాతు నామగదాగ్రజ.
ఇంకా ఒక విషయాన్ని చెప్తున్నారు అద్భుతంగా. శ్వవిడ్వరాహ ఉష్ట్ర శ్వ అంటే మనం ఎలా ఉండాలి, చేతనంగా ఎలా ఉండాలి, మన బుద్ధిని వికాసవంతం చేసుకోవటం ఎలా అనే ఆ చమత్కారాన్ని, సాధన ఉపాయాన్ని శుకావధూత బోధన చేస్తూ,
శ్వవిర్వరాహోష్ట్రఖరై సంస్తుత పురుష పశు నయత్ కర్ణ పథోపేత జాతు నామగదాగ్రజ.
ఎవరి చెవిలో ఆ పరమాత్మ నామం పడలేదో, ఎవరు ఆ పరమాత్మని గురించి వినలేదో వాళ్ళు పశు సమానులు. పశువుల్లాగా ఉండకూడదు మనం. పశువులు కూడా ముక్తిని పొందుతున్నాయి. పశువులకి ముక్తి వచ్చిన ఘట్టాన్ని కూడా భాగవతంలోనే చెప్పారు. సాధారణమైన పశువుల్లాగా మనం అయిపోకూడదు. అన్నీ జంతువులే, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ జంతువే, అనిమల్. మనిషిని కూడా అనిమల్ అనే పిలుస్తుంది శాస్త్రం. కానీ సాధారణమైన పశువులాగా జంతువులాగా మనం ఉండకూడదు. ఎందుకని, ఆయన్ని అర్థం చేసుకుంటే జన్మ చరితార్థం అవుతుంది కాబట్టి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
బిలేబతోరు క్రమ విక్రమాన్యే నశృణ్వత కర్ణ పుటే నరస్య.
ఎవరి చెవులు ఆ పరమాత్మ నామాన్ని వినటం లేదో అవి చెవులు కావు. ఏమన్నారు వాటిని పోతన భాగవతంలో కూడా అద్భుతంగా వర్ణన చేస్తూ, ఆ చెవులు పాముల పుట్టకి ఉంటాయే రంధ్రాలు, ఆ పాముల పుట్టల రంధ్రాలు అంత. పాముల్లాగా, విష సర్పాల్లాగా అక్కర్లేని మాటలే వెళ్తూ ఉంటాయి తప్పించి ప్రయోజనాన్ని, పరమ ప్రయోజనాన్ని ఇచ్చే ఏ ఒక్క మాట మనకి ప్రయోజనం లేదు. ఆ స్వామి మాటని మాత్రమే నిరంతరంగా, ఆ స్వామి నామాన్ని మాత్రమే వినటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆ చెవులు పాము పుట్టల్లాగా ప్రయోజనం లేకుండా అయిపోతాయి.
జిహ్వా సతీ దార్దురికేవ సూత నచోపగాయత్యురుగాయగాథ.
నాలుక ఆయన నామాన్ని పలకకపోతే, ఆయన నామాన్ని ఉచ్చారణ చేయకపోతే ఆ నాలుక ఏమవుతుంది? మండూక, దార్దురిక, మండూక జిహ్వ, కప్ప నాలుకలాగా. కప్ప కూడా అరుస్తూ ఉంటుంది, ఏమిటి ప్రయోజనం? నిద్ర పట్టట్లేదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చాలా కష్టంగా ఉంది అంటాం. అంతకన్నా ఏమీ ప్రయోజనం లేదు. కానీ కప్ప అరుపులకు కూడా ప్రయోజనం ఉంది, మన చాడి మాటలకు మాత్రం ఏం ప్రయోజనం లేదు. కప్ప ఎందుకు అరుస్తుందో తెలుసా? వర్షం కోసం అరుస్తుందిట. వర్షం రాని, వర్షం రాని అని. వర్షం వచ్చినప్పుడు సంతృప్తిగా అరుస్తుందిట. రెండు ప్రకృతికి సంబంధించినట్టుగా ఉన్నాయి. కానీ మనం మాట్లాడే చాడి మాటలు మాత్రం దేనికి ప్రయోజనం లేదు. వాటిని పక్కన పెట్టి ఆయన నామాన్ని ఉచ్చారణ చేయాలి.
భార పరం పట్ట కిరీట జుష్టం. భార పరం పట్ట కిరీట జుష్టం అప్యుత్తమాంగం ననమేన్ ముకుందం.
చాలా బాగా బ్రహ్మాండంగా అలంకారం చేసుకున్నావు, బ్రహ్మాండమైన పట్టు వస్త్రాన్ని కట్టుకున్నావు తలకి, కానీ ప్రయోజనం లేదు. ఎప్పటి వరకు ప్రయోజనం లేదు? ఆయన పాదాలకు నమస్కారం చేయనంత వరకు ఆ తలతో, శిరస్సుతోనే ప్రయోజనం లేదు. శిరస్సుని ఉత్తమాంగం, చాలా శ్రేష్టమైన అవయవం అని పిలుస్తున్నారు. కానీ అది కేవలం అలంకారం చేసుకుని ఉండిపోతే దాంతో కూడా ప్రయోజనం లేదు.
శావౌ కరౌనో కురుతస్సపర్యాం హరేర్లసత్ కాంచన కంకణౌవా
హరి సేవ చేయనంత వరకు ఈ చేతులతో కూడా ప్రయోజనం లేదు. ఈ చేతులు ఉండి ఎవరైతే హరి సేవ చేయట్లేదో, గురు సేవ చేయట్లేదో, సమాజ సేవ చేయట్లేదో, అటువంటి వాళ్ళ చేతులు ప్రయోజనం లేదు అని చెప్పి. ఏమిటవి అంటే జీవం లేని ఆ దేహం శవం, శవానికి చేతులెంతో సేవ చేయని వాడి చేతులు కూడా శావౌ కరవును కురుత సపర్యాం. ఏ చేతులు సపర్య చేయట్లేదో, సేవ చేయట్లేదో, అటువంటి చేతుల వల్ల ప్రయోజనం లేదు. మాకు కంకణాలు వేసుకుని అలంకారం చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. అందుకనే రుద్ర సూక్తంలో చేతుల్ని ముందు స్మరణ చేస్తారు, స్తోత్రం చేస్తారు, ఈ చేతులకు నమస్కారం. ఎందుకంటే ఈ చేతుల వల్ల కదా నేను సేవ చేయగలుగుతున్నాను అని, ఈ చేతి రూపంలో ఉన్న పరమాత్మకి నమస్కారం అని ఎవరి చేతులకు వాళ్లే నమస్కారం చేసుకోవాలట. అందుకనే లేస్తూ ఉండగానే మనం కరాగ్రే వసతే లక్ష్మి, కరదర్శనం చేస్తాం. ఈ చేతులు ఉన్నాయి కాబట్టి నేను సేవ చేస్తున్నాను. సేవ చేయని చేతులు ప్రయోజనం లేదు.
బర్హాయతే తే నయనే నరాణ లింగాని విష్ణోర్నరి నిరీక్షతోయే.
కళ్ళున్నాయి, ఈ కళ్ళతో ఆయన దర్శనం చేయట్లేదు, ఏమిటి ప్రయోజనం? ఒక 90 ఏళ్ళు దాటిన చాలా వృద్ధుడు ప్రతిరోజు దేవస్థానానికి వెళ్తున్నాడు. కళ్ళు లేవు ఆయనకి, గుడ్డివాడు, కనిపించదు. ప్రతిరోజు దేవస్థానానికి వెళ్తున్నాడు. మనవడిని తీసుకువెళ్ళమని ప్రతిరోజు ప్రార్థన చేసి ఆ మనవడు తీసుకువెళ్తూ ఉంటే సంతోషంగా దేవస్థానానికి వెళ్ళొస్తున్నారు. ఆ దేవస్థానంలో కొంతమంది ఉన్నారు భక్తి లేని వాళ్ళు. వాళ్ళందరూ కాంపౌండ్ మీద కూర్చుని వచ్చిపోయే వాళ్ళని ఎకిరిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అలా కూర్చుని ప్రతిరోజు ఈయన్ని హేళన చేస్తున్నారు. మనవడికి కోపం వచ్చింది, కొడతాను వాణ్ణి అన్నాడు. వద్దు నాన్న, చాలా తప్పు, మనం దేవస్థానానికి వచ్చాం, దేవుణ్ణి ప్రార్థన చేసి వెళ్ళిపోదామంతే. మనం అటువంటి గొడవలకి దిక్కకూడదు, అది మన పని కాదు, అందుకని కాదు మనం వచ్చింది అని ప్రతిరోజు తీసుకువెళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఆ పిల్లలు పిలిచారు, అయ్యే తాత రాయక్కడ. తాత వచ్చాడు. నీకు కళ్ళు లేవు, కనిపించదు, ప్రతిరోజు వస్తావు, ఏమిటి కారణం? ఎందుకు ప్రతిరోజు దేవస్థానానికి వస్తావు? నువ్వేమైనా దేవుణ్ణి దర్శనం చేస్తావా? కనిపిస్తుందా నీకు? నీ మనవుడికి శ్రమ, ప్రతిరోజు వాడిని హింసిస్తున్నావు, ఎందుకు వస్తున్నావు దేవస్థానానికి? అప్పుడు ఆ తాత చెప్పాడు, నానా, నేను చూడటం కోసం కాదు వచ్చేది, భగవంతుడు నన్ను చూడాలి, ఆయన దృష్టి నా మీద పడాలి, అందుకనే వస్తున్నా. నేను చూశానా ముఖ్యం కాదు, ఆయన మనల్ని చూడాలి. ఆయన మనల్ని చూడాలంటే నిరంతరంగా మనం ఆయన చూస్తూ ఉండాలి. ఆయన దృష్టి ఎప్పుడు మన మీద పడుతుందో తెలియదు. సదా సన్నద్ధుడివిగా ఉంటాం, సదా తయారుగా ఉంటాం. ఆయన దృష్టి మన మీద పడాలి, సదా కోరుకుంటూ ఉండాలి.
బర్హాయతే తే నయనే నరాణ.
బర్హాయతే, నెమలీక, నెమలీకలో కన్నులున్నాయి, నెమలి కన్ను. నెమలి కన్ను ప్రయోజనం లేకుండా, నెమలి కన్ను అందంగా కనిపిస్తుందా, చూడగలదా? లేదు. అంతే. అలాగే మన కన్ను కూడా ఆయన చూడకపోతే, ఆయన దర్శనం చేయకపోతే.
బర్హాయతే తే నయనే నరాణ లింగాని విష్ణోర్న నిరీక్షతోయే. పాదౌ నృణాంతౌ ద్రుమ జన్మ భాజో క్షేత్రాణి నాను వ్రజతే హరేర్యో.
పాదాలున్నాయే, ఈ పాదాలు దుంగల్లాగా అంతే. ఏ పాదాలు దేవాలయానికి వెళ్ళట్లేదు, ఏ పాదాలు మంచి ఆలయానికి వెళ్ళట్లేదో, స్థానానికి వెళ్ళట్లేదు, సద్గురు దర్శనానికి వెళ్ళట్లేదో, అటువంటి పాదాలు దుంగల్లాగా ప్రయోజనం లేకుండా అయిపోతాయి. అందుకనే ఈ శరీరాన్ని, సాధన భూతమైన ఈ శరీరాన్ని ప్రయోజనంగా ఉపయోగించుకోవాలి మనం, మనకు ఉపయోగపడాలి మనం ఉన్నప్పుడు.
జీవచ్ఛవౌ భాగవతాంఘ్రిరేణుం నజాతు మర్త్యోభి లభేతయస్తు శ్రీ విష్ణు పద్యా మనుజస్తులస్యాహ శ్వశంఛవోయస్తు నవేదగంధం.
ఎవరైతే భగవంతుడు, సరే భగవద్భక్తులు ఉన్నారు, భాగవతులు, వారి పాదధూళి. భాగవతం చాలా అద్భుతమైన విషయాలు చెప్తుంది మనకి. ఆ పాదధూళి మనం నమస్కారం చేస్తాం, నమస్కారం చేసినప్పుడు ఆ పాదధూళి మన నుదుటికి అంటుకుంటుంది, ఏమవుతుంది అలా అంటుకోవటం వల్ల? అంటే మన నుదుటి మీద బ్రహ్మ రాసిన చెడు అక్షరాలు ఏవైనా ఉంటే, మనకి చెడు చేసే అక్షరాలు ఏవైనా ఉంటే, ఆ పాదధూళి వల్ల అవన్నీ తుడిచిపెట్టుకుని పోతాయట. అందుకనే నమస్కారం చేయాలి. ఎంత చమత్కారంగా చెప్పారు. అయినా కూడా మంచి విషయం, మనకు కావాల్సిన విషయం, మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారంలో మన వ్యాయామం అవుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, బుద్ధి వికసిస్తుంది, యోగం ప్రాప్తిస్తుంది. అందుకనే సాష్టాంగ నమస్కారం. ఎవరి శిరస్సు ఆ తులసి పత్రంతో, ఆ అర్చన చేసిన తులసి పత్రంతో అలంకరింపబడలేదో, ఎవరి నాలుక ఆ తులసి రుచిని చూడలేదో, ఎవరి ముక్కు తులసి గంధాన్ని వాసన చూడలేదో, అటువంటి వాళ్ళ జన్మ వ్యర్థం. భక్తి ఉపాయాన్ని చెప్పే భాగవతం భక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంది మనకి. ఆ భక్తితో మనం క్రమంగా కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని అభ్యాసం చేసుకోవచ్చు.